విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకల్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
శ్రీదేవి అనుగ్రహం పొందినటువంటి ఇంద్రజమునుడు మీ స్వామి అయిన శ్రీ మహావిష్ణువు గొప్పతనం, ఆయన తత్వం నాకు తెలియజెప్పమని కోరగా ఆయనే వచ్చి నీకు వివరిస్తాడు అన్నదామె. ఆయన ఆ శ్రీమన్నారాయణుణ్ణి సమాధి స్థితిలో హృదయంలో దర్శించి ధ్యానం చేశాడు. చాలా కాలం గడిచిన తర్వాత ఇంద్రజుంబునికి శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు. భక్తి శ్రద్ధలతో ఆ ఇంద్రజుంబునుడు శ్రీమన్నారాయణుణ్ణి పరిపరి విధాలుగా స్తోత్రం చేస్తున్నట్టుగా నిన్న మనం చెప్పుకున్నాం. నమశాంతాయ దివ్యాయ సత్యధర్మ స్వరూపిణే స్వానందామృత తృప్తాయ శ్రీధరాయ నమో నమః. శాంతస్వరూపుడు, శత్రువుల్ని శిక్షించాలంటేనే కోపాన్ని ఆవాహన చేసుకుంటాడు తప్ప ఒత్తప్పుడు అంతటి సరళ హృదయుడు మరొకడు లేడట. ఆయన భూలోకంలో ఉండే మానవుల లీలలు మనకి తెలుసున్నవే. గట్టిగా కాఫీ కాస్త తక్కువ ఇస్తే పక్కవాడి కంటే ఆవిడకి ఎక్కువ ఇచ్చో నాకు తక్కువ ఇచ్చో అని దెబ్బలాడతాం మనం. అంచేత మనం భౌమ్యులము అంటే భూ సంబంధమైన వాళ్ళం. ఆయన దివ్యుడు, ఏ పని చేసినా ఎవరి మీద ఏ విధమైన ఆగ్రహం కలగదు అటువంటి దివ్యుడు. సత్యము ధర్మము ఆయన రూపమట. విష్ణువు యొక్క శరీరం ఏమిటి? విష్ణువు శరీరం నీలంగా ఉంది, ఇన్ని చేతులున్నాయంటే అది నిజానికి అది రూపం కాదు. ఆయన రూపం సత్యం ధర్మమే, ఇంకేం కాదు. మీరెవరన్నా సత్యం పలిగితే మీలో ఆయన ఉంటాడు, ధర్మమే అనుష్ఠానం చేస్తే మీలో ఆయన ఉంటాడు. అందువల్ల ఆయన రూపం ఏమిటి? సత్యం ధర్మం. తన ఆనందంతో తాను సంతృప్తి చెందుతాడు అటువంటి బ్రహ్మానంద స్వరూపుడు. లక్ష్మి ఎప్పుడూ ధరిస్తాట అటువంటి ఆయనకి నమస్కారం. నీ గురించి ఎంతో కాలం నుంచి ధ్యానం చేశాను, తపస్సు చేశాను. ఎప్పుడైనా ముందు అమ్మవారి సాక్షాత్కారం అయితే అయ్యవారి సాక్షాత్కారం, దానంతా అదే అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. తల్లి లక్ష్మి దర్శనమిచ్చింది, వెనకే నువ్వు వచ్చావు. అందుకే అమ్మ ఎక్కడుంటే అయ్య అక్కడుంటాడు. బాగానే ఉంది. నాకు చాలా కాలం నుంచి పట్టి పీడిస్తున్న కొన్ని సందేహాలు నిన్ను అడగాలి. నిన్ను ఎవరు పొందగలరు? కొందరు ఏమంటున్నారంటే శంఖ చక్రాలు వైష్ణవనామం పట్టినామం పెడితే గాని విష్ణువు దొరకడంటున్నారు. మరికొంతమంది ఏమంటున్నారు భక్తి శ్రద్ధలుంటే చాలు ఈ పట్టినామం కంటే అదే గట్టిది అంటున్నారు. కొంతమంది జ్ఞానంతో కొందరు పొందొచ్చు అంటున్నారు, భక్తితో కొందరు పొందొచ్చు అంటున్నారు, యోగాభ్యాసం చేయాలని కొందరు అంటున్నారు, ఉపవాసాలు వ్రతాలు శౌచాలు కావాలని కొందరు అంటున్నారు, అనేక తీర్థయాత్రలు చేస్తే గాని దొరకడని కొందరు అంటున్నారు. ఇందులో ఏది సత్యం? నిన్ను పొందే మార్గం ఏది? నువ్వే చెప్పు నాకు స్వయంగా. ఆచారం ప్రతివాడికి అవసరమే, కానీ కొంతమంది ఆచారం మాత్రమే పట్టించుకుని నిజమైన భూత దయ ధర్మ సత్యాలు విడిచిపెడుతున్నారు. అలాంటి వాళ్ళు కూడా నిన్ను పొందగలరా? మేము శ్రీ వైష్ణవులమని అటు ఇటు ఎటు చూసినా కొంగరెట్ట లాంటి బొట్టులు పెట్టి ఇతర దేవుళ్ళని ద్వేషించే వాళ్ళు నిన్ను పొందుతారా? ఆయనకు అనుమానం వచ్చింది ఇంద్రజుమరుడికి. అందుకని ఈ సందేహాలన్నీ నాకు తీర్చు. మరికొంతమంది చూడండి, మనకి ఇవాళ ఉన్న ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఆ రోజున ఆయన కూడా పొందాడు. మరికొంతమంది ఎవరి దగ్గర శాలగ్రామాదులు సేకరించకుండా జీవిస్తున్నారు. మరికొంతమంది ఐశ్వర్యమే పరమావధిగా జీవిస్తున్నారు. కొంతమంది ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల యొక్క మంచి చెడులతో సంబంధం లేకుండా తన జీవితం తానే గడుపుతూ ఉంటారు. వీళ్ళందరూ నీ నామస్మరణం చేసేవాళ్ళే అయి ఉండొచ్చు. వీళ్ళల్లో ఎవరు నిన్ను తొందరగా పొందుతారు అనగా, చాలా చక్కని ప్రశ్న వేశావు. అత్యద్భుతమైన ఈ సందేహం నీకు వచ్చినందుకు నీ తపశ్శక్తే కారణం. అసలు ముందు నేను ఎవండి అది నాకే తెలియదు. నేను ఎలా జన్మించానో ఎలా ఆవిర్భవించానో నా విశ్వరూపం ఏమిటో నా ఏకాంత భక్తులకు కూడా తెలియదు. అంత మహత్తరమైనది నా రూపం. ఒక వ్యక్తికి తన వీపు తనకు తెలియదంటే ఆశ్చర్యమా? అలాగే భగవంతుడికి ఎన్ని విభూతులు ఉన్నాయో ఆయనకు కూడా అంత చిక్కదట. అంత విభూతి అయింది, అంత ఐశ్వర్యం అయింది. సాధకులు చాలా రకాలు. కొంతమంది జడలు ధరించేవాళ్ళు, కొందరు నామాలు ధరించేవాళ్ళు, కొంతమంది ఎవరి దగ్గర ఏమి తినని వాళ్ళు, కొంతమంది ఎవరింట్లో ఏం పుచ్చుకోని వాళ్ళు, కొంతమంది దంభాచారులు, కొంతమంది శీలవంతులు, ఇలా రకరకాలుగా ఉంటారు. వీళ్ళెవ్వరూ నా దగ్గరికి రాలేరు. నా దగ్గరికి రావాలంటే భక్తి ఉన్నవాడు మాత్రమే వస్తాడు, మిగతావాడు ఎవడు రాలేరు. ఇవన్నీ ఉండి భక్తి లేకపోతే వేస్ట్. అవేమీ లేకపోయినా భక్తి ఉంటే చాలు. అంటే ఇవన్నీ మానేయమని కదా ఆయన అనేది. ఇవన్నీ ఉన్నా వాడిలో భక్తి లేదు, జ్ఞానం లేదు, వాడు నా దగ్గరికి రాడు. శ్రేయస్సుని ప్రసాదించేది భక్తి. అటువంటి భక్తి మార్గాన్ని విడిచిపెట్టి తక్కిన ఆచారాలు పట్టుకోవడం ఎటువంటిది అంటే, నాణ్యద్యథ స్థూల తుషావఘాతిన. పొల్లు పట్టుకొచ్చి దంచేట ఒకడు, పొల్లు దంచితే అందులో బియ్యం వస్తుందా? రాదు. అందులో పొల్లు అంటే ఏముండదు కాబట్టి ఓకన్నారు దానికి. పొల్లులో నుంచి బియ్యం కింద రానట్టే భక్తి మార్గం విడిచిపెట్టిన వాడు నన్ను పొందలేడు. నా అనుగ్రహాన్ని, నా రూపాన్ని వాడు ఎప్పటికీ దర్శించలేడు. ఈ విషయంలో నీకు ఒక పూర్వకర కథ ఒకటి చెబుతా విను. ఉజ్జయిని నగరంలో పూర్వం అత్యంత ప్రాచీన కాలంలో స్వయంభవ మనువు కాలంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అగ్ని హోత్రుడు అతని పేరు. అగ్నిహోత్ర అవధానాలు చేశాడు కాబట్టి అవధానం అంటే వేదాలు చదివాడు కనుక ఆ రోజుల్లో వేదంలో ఎక్కడ అడిగినా చెప్పేవట్టే అని అందుకని అవధానం అన్నారు. అగ్నిహోత్ర అవధానులు. అతనికి ఎంత చేదస్తం అంటే ఇంట్లో ఎవడు చుట్టుపక్కల వాడు భోజనానికి పిలిచినా జీవితంలో ఎవడింటికి భోజనానికి వెళ్ళరా. ఒకని గోళ్ళ కూడంచు ఒకని కొండ కూడంచు పరిహాసములు తాను పలుకుచుండు. ఒక ఆయన రేపు మా ఇంట్లో వ్రతం అండి భోజనానికి రెండన్నాడు. నువ్వు గోళకుడు విని ఇంట్లో నేను భోజనం చేయను అన్నాక. గోళకుడు అంటే కొండకుడు గోళకుడు అని రెండు రకాలు. పెళ్ళైన వెంటనే భర్త పోతే మళ్ళీ పెళ్లి చేస్తే ఆ పుట్టే పిల్లలకి గోళకులు అని పేరు. కొండకులు అంటే భర్త ఉన్న ఆ భర్త వల్ల సంతానం కలగకపోతే ఇంకోడెవడెవల్లో ఈవిడ సంతానం పొందితే భర్త ఉండగానే వాడిని కొండకుడు అంటారు. పాండవుల్ని కొండకులు అంటారు, కౌరవుల్ని గోడకులు అంటారు. ఎందుకని, గాంధారికి పెళ్ళైన వెంటనే భర్త పోతాడు అన్నారట. అందుకని ఒక మేకపోతుకి ఇచ్చి పెళ్లి చేశారు, వెంటనే ఆ మేకపోతు వచ్చింది, తర్వాత పట్టుకొచ్చి ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేశారు. అందువల్ల కౌరవుల్ని గోళకులు అన్నారు. పాండవులు, పాండురాజు గారు శాపవశాత్తు భార్యా సంగమం చేస్తే చచ్చిపోతాడు. అందువల్ల కుంతీదేవి మాద్రి ధర్మరాజుని, యమధర్మరాజుని, వాయుదేవుణ్ణి, ఇంద్రుణ్ణి, అలాగే మాద్రి ఏమో నకుల సహదేవుల్ని స్తోత్రం చేసి ఆ దేవతల వరం వల్ల పిల్లలు పొంది, భర్త ఉండగానే వేరే దేవతల వల్ల సంతానం పొందింది. వీళ్ళని కొండకులు అంటారు. భోజనానికి పిలిస్తే ఎవరన్నా, రే నువ్వు గోళకుడువురా అని ఒకరిని ఆక్షేపించేట, ఇంకొకరిని నువ్వు కొండకుడువురా అని ఒకరిని ఆక్షేపించేట, మరొకరిని నువ్వు పౌరోహిత్యం చేసి అక్కడెక్కడో స్వయం పాకం తెచ్చుకుంటావు అని ఒకరిని ఆక్షేపించాడు, ఒకరిని అర్చకుడు అని ఆక్షేపించాడు, మరొకరిని వేదాలు అమ్ముకున్నావు అని ఆక్షేపించాడు. ఇలా ఏ ఇంటిలోనూ పెళ్లిళ్ళకి కాని పబ్బాలకు కాని శుభకార్యక్రమాలకు కాని ఎక్కడ భోంచేలా. ఇలా ఉండగా ఆయన ఇంట్లో అనుకోకుండా ఒక తద్దినం వచ్చింది. తద్దినం వచ్చినప్పుడు భోక్తలు కావాలిగా, మరి ఊళ్ళో మంచి భోక్త కావాలి అని వెతికెట్టవాడు ఈ అగ్రిహోత్రవధానులు. శిష్యులు పంపాడు అన్ని చోట్లకి, ఈ ఊళ్ళో మంచి భోక్త ఎవరో చూడండి అని. వీళ్ళందరి లిస్టు తీసుకుంటారు కదా, ఫలానా పుల్లయ్య శాస్త్రి గారు, ఎల్లయ్య శాస్త్రి గారు, కామయ్య భట్లు, తెప్పయ్య భట్లు, ఇలా వీళ్ళందరినీ కూడా మొత్తం అందరి పేర్లు చెప్పారు. అందరినీ ఏదో ఆక్షేపించాడు, ఒకడికి చదువు రాదు, ఒకటి చదువు వస్తే వేదం రాదు, ఒకడికి వేదం వస్తే వేదం నిలబడి చదువుతాడు, ఒకటి కాఫీ తగ్గి కానీ పూజ చేయడు, ఇలా మొత్తం అందరికి వంకలు ఎక్కాడు. ఇంక ఇంతమందికి వంకెడితే ఇంటికి భోక్త ఎవడు దొరుకుతాడు, ఎవరు లేరు, దొరకలేదు. తద్దినం పెట్టక చివరికి బెంగ పెట్టుకున్నాడు. ఘటశ్రాద్ధం అని పెట్టేస్తారు, ఇంకెవడూ లేకపోతే ఒక కొండ పెట్టి ఆ కొండలో స్వయంపాకం వేసి దారిన పోయే ఒక్క ఆబోతికి ఈ స్వయంపాక సామగ్రి పెట్టేస్తారు. అలా స్వయంపాకం ఆబోతికి పెట్టేసి స్వయంపాకంతో ఇదే శ్రాద్ధం అన్నాడు. ఇలా ఎంత కొంతకాలం గడిచింది, కొంతకాలానికి ఈయనే చచ్చిపోయాడు అగ్నిహోత్రవధాన్ని. మరి ఊళ్ళో అందరినీ ఆక్షేపించాడుగా, ఈయన శవాన్ని తీసుకెళ్ళడానికి ఒక్కడు రాలేదు. ఎందుకు, ఎలాగో మమ్మల్ని గోళ కూడా అన్నాడు, కొండ కూడా అన్నాడు, బతుకున్న రోజులు ఎవరిని భోజనానికి పిలవాలో, మా ఇళ్లకి భోజనానికి రాలేదు అని ఎవ్వరూ వెళ్ళలేదు. చివరికి శ్రాద్ధం పెట్టే దిక్కు లేక శవం దానంతట అదే కుళ్ళిపోయింది. ఈయనకి ప్రేత జన్మ వచ్చింది. అందుకే భాగవతం ఒక పద్యం చెప్పింది, తన పుత్రమిత్రముఖరుల తనుపక చోడక యువారు తరిగిన సింహం మనుచు గృహమేది ఆశ్రమమున నుండెడివా నీకొక్క మోదము కలదే. తన కొడుకులు, బంధువులు, బంధువుల బంధువులు, స్నేహితులు, వీళ్ళందరి యొక్క బాగోగులు పట్టించుకోవాలి. కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా పలకరించాలి, వీలుంటే సాయం చెయ్యాలి. పెళ్ళిళ్లకో పేరంటానికో పిలిస్తే నేను ఎక్కడా తినను అని భీష్మించుకోకుండా వారిళ్లలో భోజనాలకి వాటికి వెళ్ళాలి. వెడితేనే చివరికి ప్రజలందరూ మనకు కూడా ఉంటారు. నేను నా అంత గొప్పవాడు లేడికి ఎక్కడికి వెళ్ళానని కూర్చుంటే రేపు పొద్దున వీడి తర్వాత వీడికి భక్త దొరకడదు అదనమాట. అటువంటి గృహమేది ఆశ్రమమున నుండెడివా అని ఒక్క మోదము కలది. వాళ్ళెవరిని పట్టించుకోకుండా సంఘజీవి మనం, సంఘాన్ని విడిచిపెట్టి ఒంటికాయ సొంటి పిక్కలా కూర్చుంటే ఆ గృహస్థాశ్రమంలో ఉండేవాడికి సుఖం ఉండదు. అందువల్ల తన సాటి కులస్తులు పిలిచినప్పుడు భేషజం లేకుండా ఎవడు పెడతాడో వాడు గొప్పవాడు. ఈ ఊళ్ళో ఎవరు భోజనాన్ని పిలిచినా అంబికా కృష్ణ గారు ఊయిలుండా లేకపోతే ఒకసారి చూసి వెళ్తారు. ఆయన కారణం అదే, శాస్త్రం తెలుసు కాబట్టి. అసలు సహజంగా అంత ఇంత చదువుకున్నవాడు ఆ పని చెయ్యాలి. బతుకున్న రోజుల్లో ఎవడింటికి పద్మాగర్ గారు పిలిస్తే భోజనానికి వెళ్ళలేదు, ఇంకో రామచంద్రుడు పిలిస్తే భోజనానికి వెళ్ళలేదు ఆయన. ఇప్పుడు ఆయన పోయిన తర్వాత ఆయనకి భోక్త దొరకలేదు, చివరికి ఏమైపోయాడు, ప్రేత జన్మ ఎత్తాడు. శ్రాద్ధం గనక పెట్టకపోతే వాడు ప్రేతం అవుతాడు. తర్వాత ఈ ప్రేతానికి విమోచనం లేక ఆయన కొడుకులు అల్లాడిపోయారు. ప్రతిరోజు రాత్రిపూట ఆయన పిల్లలుంటారుగా, పిల్లలకి కల్లో వచ్చి, ఇద్దరు కొడుకులట ఆయనకి పాపం, ఆ ఇద్దరు కొడుకులకి కల్లోకి వచ్చి, నేను మీ తండ్రిని రా, సరైన శ్రాద్ధ కర్మాదులు లేక నాకు దహన సంస్కారాదులు లేక ఇలా అయిపోయాను, ఎప్పటికైనా శ్రాద్ధ కర్మ శ్రద్ధగా మీరు చెయ్యండి అని. అప్పుడు వీళ్ళు చాలా బాధపడి తండ్రి రుణం ఎలా తీర్చుకుంటామా అని ఆలోచించి ఊళ్ళో ఇంతో పూర్వం ఈ తండ్రి ఎవరెవరు తిట్టాడో వాళ్ళని కలుసుకుని, మా తండ్రి చేసిన అపరాధం క్షమించండి, ఆయన చేసిన తప్పుకు మేము మీ కాళ్ళ మీద పడతాం, ఆయన ప్రేతం అయ్యాడు, దయతల తండ్రి చచ్చిపోయిన వాడి మీద పగేమిటి, మీకు ఒక్కొక్కరికి 100 బంగారపు కాసులు ఇస్తాను, భోజనానికి వచ్చి భక్తులుగా వచ్చి శ్రాద్ధ కర్మను సుసంపన్నం చెయ్యండి అన్నట్టు. 100 బంగారు కాసులు అనేసరికి కొంతమంది పాతపగ మర్చిపోయారు, మాటలేంటి 100 బంగారపు కాసులేంటి. అందుకని పాపం డబ్బు కోసం కకృతి పడైతేనే ఏవైతేనే మొత్తం మీద కొంతమంది అంగీకరించారు. అప్పుడు కొత్తగా ఈయనకి మళ్ళీ దహన సంస్కారాదుల నాడు చెయ్యవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేసి మొత్తం షోడశదానాలు పితృ శ్రాద్ధ కర్మలు అన్నీ చేయించారు, కిరోధకాలన్నీ ఇప్పించారు, హోమము చేయించారు వీళ్ళ చేత. మంచి హేమహేమీలైన భక్తులు చాలా కాలం ఆలస్యమైపోయింది, ప్రేతానికి విముక్తి కలగాలి కనుక 16 భక్తులు పిలిచారు. అంతమందిని పిలిస్తే గాని తప్పు పని చేసినందుకు ప్రాయశ్చిత్తం కాదు, చచ్చిన వెంటనే పెట్టకపోతే భక్తులకు భోజనం 16 పెట్టాలన్నారు. పండితుల్ని పిలిపించారు, వాళ్ళందరినీ ఆశీర్వచనం ఇవ్వమన్నారు. వాళ్ళందరి చేత తమ తండ్రికి సద్గతులు కలగాలని దేవనలు ఇప్పించారు. ఈ కొడుకులు బంగారవకాశాలు ఇచ్చారు. అమ్మయ్య మా నాన్నకు విముక్తి కలిగింది అనుకున్నారట. ఆ రోజు అర్ధరాత్రి మళ్లీ వీళ్ళ నాన్న కళ్ళలో కనిపించాడు. ఒరే నాయన, ఏదిరా నాకు విముక్తి అన్నట్ట. వాళ్ళకి మతిపోయిందండి. ఇప్పుడు 16 ఉత్తముల్ని పిలిపించి వేదమంత్రాలు చదివించి వీళ్ల చేత శ్రాద్ధం పెట్టించి భక్తులకు భోజనం పెట్టించి వాళ్ళకి దానాలిచ్చి దేవనలు ఇప్పిస్తే కూడా వీడికి మోక్షం కలగలేదు అంటే ఇంక వీడి ఈ తండ్రిని ఎవడు బాగు చేస్తాడు? ఎందుకు కలగలేదు? బతికున్న రోజుల్లో ఈ 16 ఈయన ఇష్టం వచ్చినట్టు దూషించేట. ఆ దూషణ పాపం వల్ల చచ్చిన తర్వాత ప్రాయశ్చిత్తం అవడంలో వాళ్ళు తిన్న భోజనం ఇంత ప్రమాదం అండి. అందుకే బతికున్న రోజుల్లో సాధన చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతుంటాను, మొత్తుకుంటాను నేను. అన్నీ వింటారు, వెళ్ళి బయట గురిపేసుకుంటారు. శాస్త్రాలు పురాణాలు సరదాకి ఏది చెప్పు, మీ మీద ఎవరికి శాస్త్రాలకి పగ ఉండదు, ఉన్నదున్నట్టుగా కుండ బదులు కొట్టినట్టు చెప్పేస్తాయి. ఆయన ఈ అందరినీ తిరస్కరించి వీళ్ళు ఎవళ్ళకి ఎలగపోవడం వల్ల ఇవాళ వాళ్ళు ఎన్ని దేవతలు చేసినా వాళ్ళు రెట్టింపు మంత్రాలు చదివినా వీడికి ప్రాయశ్చిత్తం అవ్వలేదట. ఎందువల్ల ఇలా అవ్వలేదు? నాన్న, మేము పరాకాష్ఠ చేశాం, చాలా గొప్ప పని చేసేసాం, ఈ గొప్ప పని వల్ల కూడా నీకు విముక్తి కలగలేదంటే ఇక మా చేతుల్లో ఏం లేదు. ఎవరైనా పండితోత్తములు వస్తే ఆ పండితోత్తములను అడిగి దీనికి కావలసినటువంటి మార్గం ఏమిటో తెలుసుకుంటాం అని ఈ తండ్రి మీద బెంగ కొద్ది వాళ్ళు మర్నాటి నుంచి అరుగు మీద కూర్చుని ఏ పండితుడు పెడితే వాళ్ళల్లా ఈ విషయం చెప్పి మా నాన్నకి విముక్తి ఎలాగా అని అడిగారు. 18 పురాణాలు చదువుకున్న పండితులు ఎవరు ఆ రోజుల్లో వాళ్ళకి దొరకల, వెడుతున్నారు ఎవరు చెప్పట్లేదట, మా వల్ల కాదు మా వల్ల కాదు, మాకు తెలియట్లేదు, 16 భక్తులు వచ్చిన తర్వాత వాళ్ళు భోజనం చేసిన తర్వాత వీడికి ప్రేతానికి విముక్తి కలగకపోతే ఇక మేమేం చెయ్యలేము అన్నారు వాళ్ళు. సంవత్సర కాలం ఈ విధంగా ఆ ప్రేతం ఏడుస్తూనే ఉంది, వీళ్ళకు ఒక్కడు మార్గం చెప్పేవాడు లేడు. ఆహా, ఎంత కష్టం వచ్చిందో చూడండి. ఇలా ఉండగా ఎప్పుడో ఒకప్పుడు ఎవరికైనా మంచి రోజులు వస్తాయి. ఈ బతికున్న రోజుల్లో ఈ అగ్నిహోత్ర అవధానలో 2 కుర్రాళ్ళకి అన్నం పెట్టి చదువు చెప్పేట ఉచితంగా. ఆ పుణ్యం కొంచెం ఉంది ఎక్కడో. ఒకనాడు సంవత్సరం తర్వాత మళ్ళీ నారద మహర్షి అలా వెడుతున్నాడు. తన చేతి వల్లకి తంత్రి చెయ్యంబున సతత నారాయణ శబ్దమొప్ప ఆనన సంభూత హరిగీతర వసుధాధారల యోగీంద్ర తతులు చొక్క. ఆ మహానుభావుడు తన చేతిలో ఉండే మహతి అనే వేణ మీటుతూ ఉంటే సరిగమ పదని సబదులుగా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఈ మంత్రం తప్ప మరొకటేమీ రావడంలా. సరిగమ పదనిస సంయత్సరాలు బదులుగా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఎన్ని రాగాల్లో కావాలంటే అన్ని రాగాల్లో మేళవించి పాడుతున్నాడు. తన ముఖం నుంచి వెలువడుతున్న హరి యొక్క నాదం, గీతం, అమృతం, ఈ అమృతంతో యోగులు పులకించిపోతున్నారు. ఆ నామస్మరణం విని మహాయోగులకు ఆనందం కలుగుతోందట. ఘన జటాభారంపు కపిల పుంజంబుచే దిశలు ప్రభాత దీధితి వహింప. ఆయన జడలున్నాయి, ఆయన మోక్షమిచ్చే చెట్టట. ఆ చెట్టు నుంచి పుట్టిన చిగుళ్ళు జడలట. అంటే చిగుళ్ళు ఎర్రగా ఉంటాయి చూసారా మీరు. ఈయన కూడా ఎప్పుడు నూనె రాసి మనకు వల్ల దవ్వడు కాబట్టి, యోగులు కాబట్టి ఆ జడలు ఎర్రబడిపోయి ఇలా పైకి వేళ్లాడుతున్న జడలు చిగురు టాకుల్లా కనపడుతున్నాయి. మోక్షమిచ్చే చెట్టు యొక్క చిగుళ్ళులా ఉన్నాయి ఆ జుట్టు. తను లగ్న తులసికా దామగంధంబుచే నాసికా రంధ్రంబు నడలు కొనగా. ఆయన మెడలో వేసుకున్నాడు తులసి మాలలు. ఆ తులసి మాలలోంచి సువాసన ఘుమఘుమలాడిపోయి ఆ పక్కనున్న వాళ్ళ ముక్కులన్నీ అదిరిపోతున్నాయి. అంత సువాసన. ఈ మధ్యకాలంలో కలియుగంలో తులసి మొక్కలకు కూడా సువాసన లేకుండా పోయింది. అన్ని కంపే కలిప్రభావం, పవిత్రత లేకుండా పాడు చేసేస్తున్న మనమే కల్మషం ద్వారా. ఆవులు పాలు చూస్తే ఇంట్లో పెట్టి కాస్తూ ఉంటే విరిగిపోతున్నాయి. ఎందుకని వాల్ పోస్టర్లు తిని పాలిస్తున్నాయి. ఆ వాల్ పోస్టర్ పాలు తులసి మొక్కల్లో కూడా మన వాళ్ళు ఏం చేస్తారు, డ్రైనేజీ నీళ్ళు పోసేస్తున్నారు మున్సిపాలిటీ నీరు. ఇది పరిస్థితి. ఆ రోజుల్లో ఆ మహానుభావుడు మెడలో వేసుకున్న తులసి మాలల వాసన పక్కనున్న వారి యొక్క ముక్కులను ఆనంద పెడుతున్నది. అక్కడకు వచ్చాడు నారదుడు, ఆరుఢ నయ విశారదుడు, పరమ కరుణా స్వరూపుడు, నిరంతర హరినామ పరాయణ మూర్తి. ఆయన ఉత్తమోత్తముడు, యోగేశ్వరుడు. నామం అంటే ఆయన దగ్గరే తెలుసుకోవాలి మనం. జ్ఞాన ప్రదాత్రుడు ఆయన, ఏ స్వార్థం లేనివాడు. మనం మోక్షం పొందడానికి మార్గం చూపిస్తాడు అటువంటి ఆయన. శరత్కాలంలో మేఘంలాగా, చంద్రుడిలాగా, పాదరసంలాగా తెల్లగా ఉంటాడు. అలాంటి తెల్లని నారదుడు అక్కడికి వచ్చాడు కరుణకు. పాదాల మీద పడ్డారు, అరుగు మీద కూర్చోబెట్టారు, కాళ్ళు కడిగారు, నెత్తి మీద పుష్పం పెట్టారు, ఒక గోవు దానమిచ్చారు. ఆ తర్వాత మహానుభావ, ఒక సందేహం తీర్చవయ్యా, మా తండ్రి బతికున్న రోజుల్లో సాటి బ్రాహ్మణోత్తములందరినీ అవమానం చేశాడు, ఎవరింటా భోజనం చేయలేదు, రకరకాల వంకలు పెట్టాడు, ఇప్పుడు ప్రేతమై నానా బాధ పడుతున్నాడు. ఆయనకి పెట్టవలసిన శ్రాద్ధ కర్మలు, ఉత్తమోత్తమ కర్మలన్నీ మేము పెట్టాం చేశాం. ఆ కర్మల ప్రభావం వల్ల కూడా అతనికి ఏమీ రవ్వంత మార్పు లేదు, అతను ఎలా బాగుపడతాడో చెప్పమని వాళ్ళంతా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరుఢ నయ విశారదుడైన నారదుణ్ణి, పరమ కరుణాస్వరూపుణ్ణి అడిగారు. అప్పుడు నారదుడు చిరునవ్వు నవ్వి ఆ తన చేతిలో ఉండే మహతి అనే వీణ మెల్లిగా శృతి చేస్తూ, నాయన అగ్ని హోత్రావధాని పుత్రులారా, మీ తండ్రికి ఈ శ్రాద్ధాల వల్ల విముక్తి కలగదు. ఎందుకంటే వేదములలో చెప్పిన కర్మల్ని నిరసించాడు ఆయన. నాస్తికుడంటే ఎవరు, ఎవడు దేవుడు లేడన్నాడో వాడు నాస్తికుడు కాదట, వాడి నాస్తికుడు అనరు. వేదములు లేవు, వేదములలో కర్మములు లేవు, వేదములలో చెప్పిన ప్రకారం నడుచుకోక్కర్లేదని ఎవడన్నంటే వాడే నాస్తికుడంటే. వేదములలో ఏమని చెప్పింది, పండితులైన బ్రాహ్మణులు ఇంటికి వెళ్ళాలి, వారి చేతి ప్రసాదం స్వీకరించాలి, వారిని గౌరవించాలి, వారిని యథాశక్తి పూజించాలని చెబుతున్నది. అటువంటి వాళ్ళందరినీ ఏదో ఒక వంక పెట్టి దూరం చేసేసాడు ఈయన. ఆ పాపం ఇలా పోదు, కొన్ని లక్షల నామస్మరణం చేసినా పోదట అది. మరి ఇప్పుడు మీరు చెప్పండి, నిరంతరం వాసుదేవ అన్న మహాత్ములను దూషణం చేయడం వల్ల మొత్తం పోతుంది, మొత్తం ఇదంతా ఒక్క దెబ్బకి ఎగిరిపోతుంది తపశ్శక్తి అంతా. ఇప్పుడు మీరు ఒక పని చెయ్యాలి. ఏమిటి అని అంటే, పరమభక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణుని యొక్క మట్టి ప్రతిమ ఒకటి తయారు చేయండి. ఆ మట్టి ప్రతిమ దగ్గర 7 రోజుల పాటు అహోరాత్రాలు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం చదువుతూ అగ్నిహోత్రం హోమం చెయ్యండి, భగవంతుని లీలలు వినండి. అప్పుడు ఏమంటారంటే అనుక్షణం భక్తులకు నమస్కారం, పండితులకు నమస్కారం, శ్రీ మహావిష్ణువు పాదభక్తుల పాదాల కింద ఉండే ధూళి మా నెత్తి మీద ధరిస్తామని ప్రతిజ్ఞ చెయ్యండి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యములు. ఆయన పాదాలు సేవించడం కాదు, ఆయన పాదాల యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో పాదభక్తులు, ఆయన నర్చించేవాళ్ళు, వాళ్లతో స్నేహం కావాలి. ఈయన చేసింది భాగవత అపరాధం కనుక ఆ భక్తుల్ని పూజిస్తాం, భక్తుల పాదాల కింద ఉండే దుమ్ము నెత్తి మీద వేసుకుంటాం అనండి. ఈ రోజు నుంచి ఏం చేస్తారంటే మాలవాడైనా సరే వాడు నారాయణ అంటే వాడి కాలు కింద దుమ్ము తీసుకొచ్చి పోగు చేయండి, ఇదంతా ఆఖరి పట్టుకొచ్చి ఆ ప్రేతమే తల్లండి, ఇది మీరు చేయవలసిన పని. వాడెవడు అనేది అక్కర్లేదట, వాడు నారాయణ అంటే వాడే భగవంతుడు, ఇది చెబుతున్నది. ఇంకా భగవంతునికి ఎవడి మీద పక్షపాతం ఉందా, కులమత భేదాలు ఉన్నాయా, లింగ వివక్ష ఉందా, వాడు భగవంతుడి యొక్క భక్తుడైతే అర్చకుడి కాళ్ల కింద ఉండే దుమ్ముల తీసి పోగేయండి. 7 రోజుల తర్వాత ఈ ప్రేతాన్ని ఆవాహన చేసి నేను ఈ దుమ్ము వాడి మీద తల్లి వాడికి మోక్షం కలిగిస్తాను, నాకు దంభాచారాలు పనికిరావన్నాడు విష్ణువు, కేవలం నామాలు పెట్టినంత మాత్రం చేత వాళ్ళని నేను అనుగ్రహించను. కేవలం నామస్మరణ కాదు, నా భక్తులను ఎవడు గౌరవిస్తాడో వాడు గొప్పవాడు, నా శాస్త్రాలు చదువుకున్న పండితుల్ని ఎవరు ఆదరిస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు. ఆచారాలు వేదాచారాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ వ్రతాలు మొదలైనటువంటి వాటికి వెళ్ళడం, ఆ ప్రసాదాదులు స్వీకరించడం, ఇవన్నీ చెయ్యాలి. ఇవన్నీ ఎవరు స్వీకరిస్తారో వాళ్ళు నా భక్తులు, వాళ్ళు గొప్పవాళ్ళు. ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళే అధికారం ఒక్క కర్మ విముక్తుడైన సన్యాసికి తప్ప ఇంకే సంసారికి లేదు అనగా వెంటనే వీళ్ళు నారదుని యొక్క సంకల్పంతో శ్రీ మహావిష్ణువు యొక్క ఒక దివ్యమైన మట్టి విగ్రహాన్ని ఒక చాతుర్మాస్యంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు తయారు చేశారు. ప్రారంభ కాలంలో తయారు చేసి వాళ్ళు ఏం చేశారనేటటువంటి దివ్యమైన విషయాలు,
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు, నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.